ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತಿಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್ ನಷ್ಟಪ್ರಾಯೇಷು ಅಭದ್ರೇಷು ನಿತ್ಯಂ ಭಾಗವತ ಸೇವಯಾ ಭಗವತೇ ಉತ್ತಮ ಶ್ಲೋಕೇ ಭಕ್ತಿರ್ಭವತಿ ನೈಷ್ಠಿಕೀ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ಇರೋ ಶ್ರೀಮದ್ ಭಾಗವತಮು ಏಕಾದಶ ಸ್ಕಂದಮು ಪ್ರಥಮ ಅಧ್ಯಾಯ ಶ್ಲೋಕಂ ಸಂಖ್ಯೆ 3 ಗುರಿಂಚಿ ಚರ್ಚೆ ಜಾತಂ ಭೂವಾರ ರಾಜ ಪುತನಾ ಯದುಭಿರ್ ನಿರಸ್ಯ ಗುಪ್ತೈ ಸ್ವಭಾವಭಿರ್ ಚಿಂತಾ ಯದಮಪ್ರಮೇಯಂ ಯದಪ್ರಮೇಯಃ ಮನ್ಯೇ ಅವನೇರ್ ಅನುಗತೋ ಅಪ್ಯಗತಂ ಹಿ ಭಾರಂ ಯದ್ ಯಾದವಂ ಕುಲಂ ಅಹೋ ಅವಿಷ್ಯಃ ಅವಿಷಯ್ಯಂ ಆಸ್ತೆ ಭೂವಾರ ರಾಜಪೃತನಾ ಯದ್ಭಿನ್ನಿರಸ್ಯ ಗುಪ್ತೈ ಸ್ವಭಾವಿರಚಂತ ಯದಪ್ರಮೇಯಃ ಮನ್ಯೇ ವನೇ ನನುಗತೋಪ್ಯಗತಂ ಹಿ ಭಾರಂ ಯದ್ಯಾದವಂ ಕುಲಮಹೋ ಅವಿಷಯ್ಯಮಾಸ್ತೆ ಓಂ ಅಜ್ಞಾನತಿಮಿರಾಂಧಸ್ಯ ಜ್ಞಾನಾಂಜನಶಲಾಕಯಾ ಚಕ್ಷುನ್ಮೀಲಿತಂ ಯೇನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ಮೂಕಂ ಕರೋತಿ ವಾಚಾಲಂ ಪಂಗಂ ಲಂಘಯತೆ ಗಿರಿಂ ಯತ್ಕೃಪಾತಮಹಂ ವಂದೇ ಶ್ರೀಗುರುಂ ದೀನತಾರಣಂ ಪರಮಾನಂದಮಾಧವಂ ಶ್ರೀಚೈತನ್ಯಮೀಶ್ವರಂ ಶ್ರೀಚೈತನ್ಯಮನೋಭೀಷ್ಟಂ ಸ್ಥಾಪಿತಂ ಯೇನ ಭೂತಲೆ ಸ್ವಯಂ ರೂಪಕಥಾಮಯ್ಯಂ ದದಾತಿ ಸ್ವಾಪದಾಂತಿಕಂ ವಂದೇಹಂ ಶ್ರೀಗುರೋ ಶ್ರೀಯುತಪದಕಮಲಂ ಶ್ರೀಗುರುನ್ ವೈಷ್ಣವಾಂಚ ಶ್ರೀರೂಪಂ ಸಾಗರಜಾತಂ ಸಹಗನಾರಘುನಾಥಾನಿತಂ ತಂ ಸಜೀವಂ ಸಾದ್ವೈತಂ ಸಾವಧೂತಂ ಪರಿಜನಸಹಿತಂ ಕೃಷ್ಣಚೈತನ್ಯದೇವಂ ಶ್ರೀರಾಧಾಕೃಷ್ಣಪಾದಾಂ ಸಹಗನಾಲಲಿತಾ ಶ್ರೀವಿಶಾಖಾನಿತಂ ಚ ನಮಾಂ ವಿಷ್ಣುಪಾದಾಯ ಕೃಷ್ಣಪೃಷ್ಠಾಯ ಭೂತಲೆ ಶ್ರೀಮತೇ ಭಕ್ತಿ ವೇದಾಂತ ಸ್ವಾಮಿನಿತಿ ನಾಮಿನೇ ನಮಸ್ತೆ ಸಾರಸ್ವತಿ ದೇವೇ ಗೌರವಾಣಿ ಪ್ರಚಾರಿಣಿ ನಿರ್ವಿಶೇಷ ಶೂನ್ಯವಾದಿ ಪಾಶ್ಚಾತ್ಯ ದೇಶತಾರಿಣಿ ಪಂಚತತ್ವಾತ್ಮಕಂ ಕೃಷ್ಣಂ ಭಕ್ತಿ ರೂಪ ಸ್ವರೂಪಕಂ ಭಕ್ತಾವತಾರಂ ಭಕ್ತಾಖ್ಯಂ ನಮಾಮಿ ಭಕ್ತಶಕ್ತಿಕಂ ಹೇ ಕೃಷ್ಣ ಕರುಣಾ ಸಿಂಧು ದೀನಬಂಧು ಜಗತ್ಪತೆ ಗೋಪೇಶ ಗೋಪಿಕಾಕಾಂತ ರಾಧಾಕಾಂತ ನಮಸ್ತುತೆ ತಪ್ತ ಕಾಂಚನ ಗೌರಂಗಿ ರಾಧೇ ವೃಂದಾವನೇಶ್ವರಿ ವೃಷಭಾನುಸುತೆ ದೇವಿ ಪ್ರಣಮಾಮಿ ಹರಿಪ್ರಿಯ ಕಸ್ತೂರಿ ತಿಲಕಂ ಲಲಾಟಪಟಲೆ ವತ್ಸಸ್ಥಲೆ ಕೌಸ್ತುಭಂ ನಾಸಾಗ್ರೇ ವರಮೌಕ್ತಿಕಂ ಕರತಲೆ ವೇಣುಂ ಕರೇ ಕಂಕಣಂ ಸರ್ವಾಂಗೇ ಹರಿಚಂದನಂ ಸುಲಲಿತಂ ಕಂಠೇ ಚ ಮುಕ್ತಾವಲಿ ಗೋಪಸ್ತ್ರೀ ಪರಿವೇಷ್ಟಿತೋ ವಿಜಯತೆ ಗೋಪಾಲ ಚೂಡಾವಣಿ ಧ್ಯೇಯಂ ಸದಾ ಪರಿಭವಗ್ನವಭೀಷ್ಟದೋಹಂ ತೀರ್ಥಾಸ್ಪದಂ ಶಿವವಿರಂಚಿನಿತಾಂ ಶರಣ್ಯಂ ಮತ್ತಾರ್ಥಹಂ ಪ್ರಣತಪಾಲಭವಾಬ್ಧಿಪೋತಂ ವಂದೇ ಮಹಾಪುರುಷತೇ ಚರಣಾರವಿಂದಂ ವಾಂಚಕಲ್ಪತರುಭ್ಯಶ್ಚ ಕೃಪಾಸಿಂಧುಭ್ಯೇವ ಚ ಪತಿತಾನಾಂ ಪಾವನೇಭ್ಯೋ ವೈಷ್ಣವೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తం హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. సమస్త భక్తజనులకు హరే కృష్ణ. భూభార రాజప్రతనాయదుభిన్నిరస్య గుప్తై స్వభావిరచంతయదప్రమేయ మన్యేవనే నను గతోప్యగతం నిభారం యద్యాదవం కులమహో అభిషయమాస్తే. ఇంత క్రితం శ్లోకంలో చూశారు భగవంతుడు తన ఈ అవతారంలో మొత్తం భూభారాన్ని మహాభారత యుద్ధంలో పాండవులను ఈ కార్యాన్ని వినియోగించాడు. భగవంతుడు మొదటి నుంచి ఆలోచించాడు, తెలుసు పాండవులు నిరంతరం కోపాగ్నిలో ఉన్నారు, ఒక యుధిష్ఠిర మహారాజు తప్ప మిగతా నలుగురు నిరంతరం కోపాగ్నిలో, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కౌరవులు వాళ్ళను హత్య చేయడానికి చాలా ప్రయత్నించారు. చివరికి వాళ్ళ ప్రయత్నం ఎంతవరకు వెళ్ళిందంటే ద్రౌపది నిండు సభలు వ్యవస్థం చేయడానికి చేశారు, కేశాలు బట్టి గుంచారు. దానిలో వాళ్ళు పైకి చెప్పుకోకుండా సరే నిరంతరం క్రోధాగ్నిలో ఉన్నారు. అందుకని భగవంతుడు వాళ్ళను పాచిగా వాడి మహాభారత యుద్ధంలో సమస్త దానవ శక్తులందరినీ, దాన ప్రవృత్తి, దానవులు ఎవరు సపరేట్గా ఉండరు, మనుషులు కూడా దానవులు అవుతారు. పోయినసారి చెప్పాను నాలుగు ప్రకారాల ఇంగ్లీష్లో ఒకటే డెమన్స్ అని రాస్తారు, ఇంగ్లీష్లో చాలా వర్డ్స్ దొరకవు మనకు. సుల ప్రపాదుల వారు డెమిగాడ్స్ అని రాస్తాడు, ఎందుకంటే ఇంగ్లీష్లో గాడ్ ఉంది డెమిగాడ్ ఉంది, ఇంకే లేదు మధ్యలో. కానీ వైదిక సాహిత్యంలో పై లోకాల్లో చాలా శక్తులు, వేరే వేరే రకాల జీవులు ఉన్నారు. యక్ష రాక్షస కిన్నర గంధర్వ దేవి దేవత అప్సర విద్యాధర సిద్ధ స్థాణుర ఇలాగా ఎన్నో రకాల జీవులు ఉన్నారు. వాళ్ళందరూ మనుషుల కన్నా మహామహాశక్తివంతులు, భూలోకవాసుల కన్నా, కానీ భగవంతుని కన్నా భగవంతునితో గారు వాడు, భగవంతులు గారు వాడు. మరి వీళ్ళందరినీ ఎలా చెప్పాలి, ఇంగ్లీష్లో ఏం వర్డ్ లేదు ఈక్వలెంట్గా. అందుకని శ్రీల ప్రపాదుల వారు డెమిగాడ్ అని ఒక వర్డ్ యూజ్ చేస్తారు. ఇక్కడ అంత క్రిటిసైజ్ చేయరు కానీ వేడి దేశాల్లో డెమిగాడ్ అంటే కొందరు భారతీయులకు బయట ఉన్న వాళ్ళకు కొద్దిగా నచ్చదు. ఒక మూర్ఖుడు అన్న సెమిగాడ్ రామన్, అరే నిన్ను టీచరు, నేను అన్న నిన్ను ఎవరు టీచర్ చేసిండు, సెమిగాడ్ ఉంటాడు ఎక్కడన్నా టీచర్గా ఏమి నువ్వు ఇలా అంటున్నావు. డెమిగాడ్ ఇచ్చుకొని వాళ్ళు అంటే డిక్షనరీ చదివినావు ఎప్పుడన్నా తీసుకొని ఓపెన్ చేసి చూడు. డిక్షనరీ ప్రకారం డెమిగాడ్ అంటే ఎవరైతే ద లివింగ్ ఎంటిటీస్ ఆర్ ఫార్ సుపీరియర్ టు ద హ్యూమన్ బీయింగ్స్ బట్ నాట్ గాడ్ అని. అంటే అందువల్ల అదేవిధంగా దానవులు ఇంగ్లీష్లో ఒకటే శబ్దం డెమాన్స్ అంటారు అంతే, కానీ దానవులకు నాలుగు ప్రకారాల వాళ్ళు ఉన్నారు. అసురులు అంటాం కదా, రావణుడు రాక్షసుడా అసురుడు, రావణాసురుడు అంటాం, బ్రాహ్మణుడు అతను బ్రహ్మవేత్త. మీరు బహుశా తెలిసి ఉండవచ్చును, వేదాలపైన భాష్యం రాసింది రావణుడు సార్ మొట్టమొదటి రాశాడు. చిన్నప్పుడు మేము విన్నది 2005 హరిద్వార్ వెళ్తే మానస్ మందిర్ ఉంది, మీరు వెళ్ళారో తెలియదు, గుట్టపైన ఉంది. అక్కడ పుస్తకాలు చూస్తుంటే రావణీకృత వేద భాష ఇంత పెద్ద బుక్ ఉంది అన్నప్పుడు ఎక్కడి నుంచో దొరికిందంటే ఎవరు కొనడం లేదండి ఇక్కడ పడింది 15 నుంచి అంటున్నారు. చాలా కఠినమైన సంస్కృతం అది, ఒక శబ్దం ఒక లైన్ చదవలేము. వేద పారంగతుడు వాల్మీకి రామాయణం చదవండి, రావణుని గురించి ఎంత రాశారు. ప్రాతకాలం మీద ధ్యానం అయింది హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు మానే మంగళ ఇది బ్రహ్మముహూర్తంలో పూర్తి లంకల వేదఘోష వినిపిస్తుంది, ఆశ్చర్యమైంది హనుమంతుని కూడా. రావణుడు బ్రాహ్మణుడు, అతని తండ్రి బ్రహ్మర్షి విశ్రవ, బ్రహ్మకు సాక్షాత్ మన్మడు అయినా అతని ప్రవృత్తి అసుర ప్రవృత్తి. సుర అంటే దేవతలు, ఎవరైతే భగవంతుని ప్రభుత్వాన్ని ప్రభుత్వను అధికారాన్ని స్వీకరిస్తారో వాళ్ళు దేవత సుర అంటాము. ఎవరైతే భగవంతుని ప్రభుత్వను అధికారాన్ని స్వీకరించారో వ్యవస్థను స్వీకరించారో వాళ్ళు అసురులు అయిపోతారు. నేను కూడా కావచ్చు, మనం ఎవరైనా కావచ్చు. కొందరు అంటారు కదా భగవంతుని రూపం లేదు, నాకు మంచి బ్యూటిఫుల్ ఫేస్ ఉంది, భగవంతునికి లేదు, అసుర స్వభావం అంతే. కొందరు నేనే భగవంతుని అని కూర్చుంటారు, ఇదంతా అసుర స్వభావం. భగవంతుడు భగవంతుడు, మనుష్యుడు మనుష్యుడు, కొడుకు కొడుకే, తండ్రి కొడుకు తండ్రియే, కొడుకు రాష్ట్రపతి అయినా సరే తండ్రి దగ్గరికి వచ్చి నాన్నానే అనాలి అంటాడా లేదా? అందుకని భగవంతుడు భగవంతుడే, మనుష్యుడు ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుడు కాలేడు. కానీ ఎప్పుడైతే నేనే భగవంతుడు అని అంటాడో వాళ్ళు అందరూ అసలు ప్రవర్తులు, డెమోన్స్ అయ్యే వాళ్ళందరూ భగవంతునితో కాంపిటీషన్ చేస్తారు. రెండు వాళ్ళు దైత్యులు అంటాం, రెండుసారి చెప్పాను జ్ఞప్తికుందో, దితి వంశలు కశ్యప్ మహర్షికి ఎంతోమంది భార్యలు, అందులో అదితి కుమారులందరూ దేవతలయ్యారు. దితి ఇద్దరు అక్క జనాల మధ్యలో ద్వేషభావం ఉన్నందువల్ల పిల్లలు కూడా ద్వేషభావంతో పుట్టారు. అంతే, ఇద్దరు అన్నదమ్ములే వాళ్ళు, రాక్షసులు దైత్యులు అండ్ దేవతలు కూడా, కానీ ద్వేషభావం ఉంది. ఎప్పుడు భగవంతుని వ్యవస్థను వాళ్ళు స్వీకరించరు, దేవత ద్వేషభావం ఉన్నందుకు వాళ్ళకి దైత్యులు కూడా డెమన్ కేటగిరీలో వస్తారు. ఇంకొక భార్య ఉంది దాని అని ఉంది, అతని పుత్రులు అందరూ దానవులు, ఇంకా నాలుగో వారు రాక్షసులు. స్వయంగా బ్రహ్మ ద్వారా సృష్టిలో మొదటిసారి వాళ్ళు అయినప్పుడు వాళ్ళు రాక్షసులు ఏం చేస్తారు మీరు అంటే మేము పాల నీళ్లను రక్షిస్తామన్నారు. అందుకని రచించే వాళ్ళు కానీ రక్షకులు అయిపోయారు, తర్వాత రాక్షసులు అయిపోయారు. ఈ విధంగా నాలుగు ఆటకాటి కానీ ఇంగ్లీష్లో డెమన్స్ అంటాం అంతే. ఎందుకంటే ఇంగ్లీష్లో వీటికి వివరంగా చెప్పడానికి ఏ శబ్దాలు లేవు. ఈ భూరాభారాన్ని దాన ప్రవృత్తి గల రాజులందరినీ సంహరించడానికి పాండవులను ఉపయోగించాడు. పూర్తిగా అందరు అనుకున్నట్లుగా కాదు, భూభారం తగ్గిపోయింది, కృష్ణుడు ఇప్పుడు తన లీలను సంహరించి వెళ్ళిపోవచ్చునని. కానీ కృష్ణునికి అంత భగవంతునికి ఇంకో ఆలోచన ఉంది. ద్వారకులు ఉన్న తన యదువంశీయులు కృష్ణ వంశీయులు అందరూ సామాన్యులు గారు, మహాపరిక్రమశాలు. ఆ సమయంలో పృథ్వీ భూమండలంలో ఎవరినైనా సరే వాళ్ళని ఎదిరించే శక్తి ఎవరికి లేదు. ఒక్కోసారి బలం ఎక్కువైనా సరే కొద్దిగా అహంకారం తెలిసో తెలియకు వస్తుంది, అందరికీ వస్తుంది. భగవంతుని భక్తులమైనా సరే అహంకారం వస్తుంది, మాయా ఎవరిని వదలదు. కానీ భగవంతుల భక్తులకు ఎలా వస్తుంది అహంకారం? మానవ ప్రతిష్ట అంటాం కదా, మానవ తెలుగులు ఏమనాలి, మానమేనా, మాన ప్రతిష్ట ఇందులో అంటాం. సన్మానం అంటాం కదా మనం, ప్రతిష్ట ఉండాలి, సన్మానం ఉండాలి, మెల్లమెల్లగా వెళ్ళిపోతుంది. ఏదో విధంగా భక్తులను కూడా మాయ పట్టుకుంటుంది, జాగ్రత్త ఉండాలి మనం. అందుకని ఎప్పుడు భక్తుల సాంగత్యంలో ఉండాలి, సేవ చేస్తుండాలి. ఎప్పుడు మనం సేవ చేస్తుంటే అహంకారం కొద్ది దూరం అవుతుంది, సేవ నుంచి దూరం అయిపోతే మనకు మాయవాడా నువ్వు నా దొరికిన పట్టుకుంటాను అంతే. అందువల్ల వాళ్ళు అంత శౌర్యంగా ఉన్నారు, వాళ్ళు ఎవరు ఎదిరించే శక్తి ఎవరు లేనందు కొద్దిగా ఒక్కోసారి కొందరిలో అహంకారం వస్తుంది. ఇంకోటి భగవంతుడు నిరంతరం వాళ్ళ మధ్యలో ఉన్నందుకు వాళ్ళందరికీ తెలుసు భగవంతుడే, కృష్ణుడు సాక్షాత్ భగవంతుడు అయినా ఒకసారి మనస్సు కొద్దిగా భగవంతుని ఇష్టప్రకారం ఒకటి వాళ్ళ ఇష్టప్రకారం చేయాలనుకుంటారు. ఏ విధంగా అక్రూరునికి తెలుసు సాక్షాత్ భగవంతుడు తన దర్శనమిచ్చాడు. ఎప్పుడైతే కృష్ణ బలరాములను బృందావనం నుంచి మథురకు తీసుకొస్తున్నాడో దారిలో ఎప్పుడైతే సంధ్యావందనం చేయడానికని అక్రూరుడు యమునలో దిగాడో అక్కడ యమున నీళ్ళలో భగవంతుడు దర్శనమిచ్చాడు. అందరికీ ఆ కథ జ్ఞాపకం అనుకుంటా, అక్కడనే ఒరిజినల్ కృష్ణ మారాయణని రూపకోసం చెప్తారు. సాక్షాత్ దర్శనమిచ్చిన అక్రూరునికి కొద్దిగా కొద్ది అహంకారం అనొచ్చును, కొద్ది ఆశ కూడా వచ్చింది, గ్రీడినెస్. అందుకని శమంతకమణి కథ తెలుసు మీకు అందరికీ, శమంతకమణిని తీసుకొని కాశీకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉంటే కృష్ణునికి తెలిసిపోతుంది సత్రజిత్తుని హత్య చేసిన దానిలో నేను కూడా భాగస్తున్నానని తెలిసిపోతుంది, కనుక కన్నపొడంగా వెళ్ళిపోవాలని అక్కడి నుంచి పారిపోయి కాశీలో ఉన్నాడు. కానీ కృష్ణునికి తెలియకుండా ఏముంటుంది అంటే, అలాంటి భక్తుడైనా సరే ఒకసారి మాయా ఆధీనంలో వచ్చి భగవంతుని యొక్క శక్తులను మర్చిపోతారు. అలా అదేవిధంగా కృతవర్మ కూడా భగవంతుని భక్తుడే, ఆయన కూడా ఆ సత్యజిత్తుని హత్య చేసే ఆ కుట్రలో అతను కూడా ఒక భావస్తుడే. ఈ విధంగా ఒకసారి భక్తులైనా సరే ఒకసారి అహంకారం వస్తుంది. అందుకని భగవంతుడు కొద్ది ఆలోచించాడు, వీళ్ళందరికీ ఇప్పుడు నేనున్నంత వరకు పర్వాలేదు, ఎప్పుడైనా నేను చివరిలో మహాభారత యుద్ధమైనాక కొద్దిగా వాళ్లకు తమ బలం పైన ఎక్కువ అభిమానం వచ్చింది, ఒక్కోసారి తానంతటా తాను చేసుకోగలగదు. ఏ విధంగా తెచ్చిన ప్రపాదల వారు ఉన్నారో 75-76 శాన్ ఫ్రాన్సిస్కో రథయాత్రకి వెళితే ప్రతి సంవత్సరం రథం పైన కూర్చున్నాయి రథయాత్రలో. కానీ ఆ సంవత్సరం రథం పైన కూర్చోడానికి ఎక్కుతుంటే అతని శిష్యుల నుండి ప్రపాద్ పీపుల్ దే డోంట్ లైక్ ఇట్, బట్ ఐ థింక్ ఇట్ ఇస్ బెటర్ ప్రపాద్ యూ వాక్. అంటే సరే ప్రపాద్ అనుకోండి, నిజం అనుకోండి, 3 times ప్రయత్నించారు, 3 times వాళ్ళు ఏదో సాకు చెప్తూ ఎక్కడనివ్వలేదు. కొంతసేపు తర్వాత ప్రపాద్ అలా తిరిగి చూస్తే ఏ శిష్యుడు అతను వద్దన్నాడో అతన్ని కూర్చో, ఏ ఆసనం ప్రపాద్ కొరకు నిర్దేశింపబడిందో అదే ఆసనం పైన అతను కూర్చొని ఉన్నాడు. వెంబడే ప్రపాద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రథయాత్ర నుంచి వెళ్ళిపోయి ఇంత ముగ్గురు పేర్లు రావడం లేదు. వాళ్ళని శిష్యులను పిలిచి తర్వాత భగవాన్ మహారాజును వాళ్ళందరిని పిలిచి ఇమ్మీడియట్గా మీటింగ్ పెట్టాడు అన్నట్టు. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ అహంకారం వచ్చింది, నేను లేకున్నా సరే వీళ్ళు చేసుకున్నగలరు అనే అభిమానం వచ్చింది వీళ్ళకు అని. ఎందుకంటున్నా అంటే భక్తి మార్గంలో కూడా ఒకసారి మనకు అహంకారం వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. కృతవర్మ వీళ్ళందరూ భక్తులైనా కూడా కొద్ది అహంకారం వచ్చినందువల్ల శ్రీకృష్ణునికి ఆజ్ఞ లేకుండా అతనికి ఇచ్చా విరుద్ధంగా కుట్ర పని సత్యజిత్తుని చంపేశారు అన్నది. ఆ విధంగా చాలామంది వస్తుంది. భగవంతునికి తెలుసు నేనున్నప్పుడే ఈ విధంగా అవుతుంటే నేను ఈ భూలోకం నుంచి నా ధామానికి వెళ్ళిన తర్వాత ఈ అధివంశుల స్థితి ఎలా ఉంటుంది. చాలా బలవంతులు, అందులోనూ వీళ్ళందరూ యదువంశీయులని ఏ రాజుకు ధైర్యం లేదు వీళ్ళని ఎదిరించడానికి. కనుక వీళ్ళు విచ్చలవిడిగా తమ వచ్చి ఇష్టం వచ్చినట్లా వర్తించి అధర్మ పరులు కావచ్చును అనే ఆలోచన. శ్రీధర స్వామి తన భాష్యంలో రాస్తారు, ఇందులో బాహుభీ అనే శబ్దాన్ని ప్రయోగించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు తన నారాయణ అంశం చూసినే సమస్త దానవులను యదువంశులను కూడా సంహరించడానికి అతను స్వయంగా అలా మనస్సులో చింతన చేశాడని. కృష్ణుడు ఎప్పుడైతే బృందావనంలో గోకులంలో ఉన్నాడో అతను మూల కృష్ణుడు అని రూపకోసం, అంటే పూర్తిగా కృష్ణతత్వంలో ఉన్నాడు. అదే కృష్ణుడు ఎప్పుడైతే మథురలో వచ్చాడో ద్వారకలో ఉన్నాడో అతను కృష్ణుడేనా, అతను ఏమంటాం వాసుదేవ కృష్ణ అంటాం, యశోదానందన్ కృష్ణ అంటాం అక్కడ అనం. మథురలో ఉన్న కృష్ణుడు వాసుదేవ కృష్ణ, అది నారాయణ తత్వంలో ఉన్నాడు. అదే కృష్ణుడు అతనైనా అక్కడ తత్వం వేరు. అందుకని బృందావనం మథురకు ఎంత దూరం ఉంది, ఎంతమంది వెళ్ళారు బృందావన్కు, అందరు వెళ్ళారు, చాలామంది వెళ్ళారు, దగ్గర ఉంది కదా, మనం నడిచి వెళ్ళిన ఒక గంటలో వెళ్ళిపోవచ్చు, కాదంటే 1.5 గంటలు. కానీ రాధారాణి ఎందుకు రాలేకపోయింది 1.5 గంట, నడవడం పెద్ద పనే వాళ్లకు. ఆ కాలంలో 10-20, మేము చిన్నగా ఉన్నప్పుడు 15 కిలోమీటర్లు నడవని, స్కూల్కి వెళ్ళడానికి 14 కిలోమీటర్లు వెళ్ళేది ఉదయం, మళ్ళీ 14 కిలోమీటర్లు వెళ్ళాలి, మళ్ళీ 14 కిలోమీటర్లు రావాలి సాయంకాలం. మన ఇండిపెండెన్స్ వచ్చినాక మా జిల్లాలో 2 ప్రైమరీ స్కూలు, మహబూబ్నగర్లో 2 మిడిల్ స్కూలు, 2 హై స్కూల్, అంతే 1400 గ్రామాలు. ఇప్పుడు అదృష్టవంతులు అన్ని స్కూల్ ప్రతి గ్రామంలో స్కూళ్ళు ఉన్నాయి, మొదట ఏముండేవి కాదు. అంటే ఒక ఆ కాలంలో 20 కిలోమీటర్లు నడవని పెద్ద పని కాదు. అయినా రాధారాణి ఎప్పుడు మథురకు రాలేదు, ఎందుకంటే అక్కడున్న వసుదేవ కృష్ణ నారాయణ తత్వం కనుక నారాయణతో ఎప్పుడు రాధారాయణ ఉండదు, భగవతి లక్ష్మి ఉండాలి. అందుకనే రుక్మిణి లక్ష్మి, స్వయంగానే రుక్మిణి ఎవరు, సాక్షాత్ భగవతి లక్ష్మి ఆమె. అదే కృష్ణుడు యశోదానందన్ కృష్ణుడు బృందావనంలో ఉన్నప్పుడు లక్ష్మి అతని దగ్గర రావడానికి వీలు కాదు. ఎప్పుడు భగవతి లక్ష్మి శ్రీకృష్ణుడిని నిత్యలీలో మూల కృష్ణ రూపంలో ఉన్నప్పుడు అతని నిత్యలీలో ప్రవేశించాలని తహతాలు ఆడుతుంటుంది. ఇప్పటికైనా శ్రీ వనం అని ఉంది. బ్రజమండల పరిక్రమలు ఎవరు వచ్చారు ఇందులో ఉన్నారా? మీరు వచ్చారు కదా, రాలేదు బ్రజమండల పరిక్రమలు? ప్రభు ఒక్కడు వచ్చారు. శ్రీవనం బిల్వనం ఉంది కదా, అక్కడ లక్ష్మీ మందిరం ఉంది, చూశారు? ఇప్పుడు ఇప్పటికీ ఆమె అక్కడ తపస్సు చేస్తుంది. ఎందుకు? భగవంతుడు శ్రీకృష్ణుడు చేశారు రాసలీలో గోపిలతో వచ్చే రాస నృత్యంలో పాల్గొనాలని. ఎంతవరకు గోపి రూపం ధరించడం అంతవరకు భగవంతుని లీలలో ప్రవేశించే అధికారం ఎవరికి లేదు. కానీ ఆమె గోపి రూపం కాదు, తన స్వతహాగా ఐశ్వర్య రూపంగానే ప్రవేశించాలనుకుంటుంది. అది అసంభవం. కనుకనే ఇప్పటికీ ఆమె తపస్సు చేస్తుంది. అంటే భగవంతుడు కృష్ణ రూపకంగా ఉన్నప్పుడు, మూల కృష్ణుగా ఉన్నప్పుడు, యశోదానందన్ కృష్ణగా ఉన్నప్పుడు, ఆ సమయంలో భగవతి లక్ష్మి భగవంతుని దగ్గరికి రావడానికి వీల్లేదు, ఆమె రాదు అన్నమాట. అదే నారా ఇక్కడ కృష్ణుడు ద్వారక ఉన్నంత వరకు అది కృష్ణుడైనా వాసుదేవ కృష్ణుడు అతను నారాయణ తత్వం. ఒరిజినల్ కృష్ణుడుగా ఉన్నప్పుడు, మూల కృష్ణుడుగా ఉన్నప్పుడు ఎక్కడైనా శంఖ చక్ర గదాపద్మాలు వాడారా? బృందావనంలో గోకుల్లో ఉన్నప్పుడు ఎంతోమంది రాక్షసులను సంహరించాడు. సంహరిస్తే ఎవరన్నా ఏమైనా చేతుల ఆయుధాలు ఉన్నాయా? ఏం లేదు. ఎందుకంటే కృష్ణుడు మూల కృష్ణ తత్వంలో ఆయుధాలకు స్థానం లేదు, ప్రేమ అంతే. కొట్టినా ప్రేమతోటి కొట్టాలి. అఘాసుడిని చంపినప్పుడు తన తండ్రిని కబలిస్తుంటే వెళ్ళి చంపినప్పుడు ఏం చేశాడు? ఏ మూర్ఖుడు ఎందుకు తింటున్నాని కాలుతో నొక్కాడు, అంతే కదా. చేతితోటి కూడా కాలుతోటి తొక్కేసరికి స్వాహ అయిపోయాడు, గోవిందా నమః అయిపోయింది అప్పుడే. దాంట్లో శ్రీధర స్వామి వల్ల రాస్తారు, ఎప్పుడవుతే అందరికి ఆశ్చర్యమవుతుంది, కృష్ణుడు చిన్న పిల్లవాడు తన కాలుతోటి నొక్కేసరికి అఘాసు అంత పెద్ద సర్పం ఎలా చనిపోయింది అంటే, శ్రీధర స్వామి వల్ల ఏమంటారంటే, అతని భగవంతుని కాళ్ళలో వజ్రం చిహ్నం ఉంది, వజ్రాయుధం చిహ్నం ఉంది కదా. ఎప్పుడవుతే చేస్తే వజ్రాయుధం అనుకుంటే మా స్వామి ఇక్కడ వచ్చి ఇతను సంహరించడానికి అభిప్రాయంతో కాలుతో తన్నాడు, ఒకవేళ అని చనిపోకుండా నేనుండి లాభం ఏంటి మరి అని వజ్రాయుధం స్వయంగానే ఆ సర్పాన్ని సంహరించింది అన్న. అంటే భగవంతుని ఇచ్చా మాత్రం అన్ని శక్తులు తయారుంటాయి. అక్కడ ప్రేమతత్వం ఉన్నందుకు జయ శ్రీ శ్రీ రాధా గోవింద అష్టకి జాయ. అందుకని అక్కడ కృష్ణుడు ఆయుధాలను ప్రయోగించాల్సిన అవసరం ఉండదు. మన ద్వారకలో అక్కడ ప్రేమతత్వం కాదు. రాజుకు ప్రేమతత్వం ఉంటుందా? పాలకునిగా ఉన్నప్పుడు, రాజుగా ఉన్నప్పుడు ఈ విషయానికి అర్థం చేసుకోవడానికి కృష్ణతత్వము నారాయణ తత్వానికి ఉదాహరణకు మనం కుటుంబకులు చాలా ఉన్నారు ఇక్కడ. ఇంట్లో ఉన్నారు మీ పిన్నని మీ కొడుకుంటారు చిన్నపిల్లవాడు. చిన్నప్పుడు ఏం చేస్తాడు? మీలోని వచ్చి తనని తంతాడు కూడా, కొడతాడు, నెత్తి మీద కూర్చుంటాడు. ఒకసారి మీ భార్యను తిడుతుంది, కోపంస కొడుతుంది కూడా. మీరేమని అంటారా? పనిష్మెంట్ ఇస్తారా? జైలు పెట్ట అంటావా? అంటారా చెప్పండి? ఏమన్నారు కదా, కొడుకు కొడితే ఇంకా సంతోషం అనిపిస్తుంది, ఇంకా ఆడుకుంటారు. కొడుకు ఇంకా వచ్చి మీతో కొట్లాడాలని ఇంకా మీరు కూడా కొట్ల బాక్సింగ్ చేయడం ఆడుకుంటారా? అంటే ఇంట్లో ఏమున్నా సరే కేవలం ప్రేమ ఉంది, భార్య భర్తల మధ్య, తండ్రి పిల్లల మధ్యలా కానీ ప్రేమ ఉంది. అక్కడ ఏమి రూల్స్ బుక్ లేదు. బుక్ తెరిచి అయ్యా నువ్వు నా దగ్గరికి వచ్చి ప్రణామం చేయాల్సింది, ఇవాళ చెప్పలేదు, నువ్వు వచ్చి ప్రణామం చేయలేదు, నన్ను కొట్టినావు కనుక మృత్యుదండం ఇస్తానని బుక్ తెరువు. అక్కడ సంతోషిస్తావు. కానీ అదే మీరు ఆఫీస్కి వెళ్ళారు, ఇంట్లోనో సార్ మీ భార్యకి, మీ భర్త, పిల్లలకు, తండ్రి, కానీ మీరు ఆఫీస్కి వెళితే అక్కడ మేనేజరు, మేనేజర్కి ఉంటే ఆఫీస్కి వెళ్తే ఇంట్లో ఏ విధంగా చేస్తారు? అలా చేస్తారా? ఎవరైనా వచ్చి మీరు తంట ఊరుకుంటారా? అక్కడ పనిష్మెంట్ ఇస్తావు కదా, ఉద్యోగం తీసేస్తావు. అది ఎగ్జిక్యూటివ్ అథారిటీ అక్కడ మేనేజర్కి ఉన్నప్పుడు. అదేవిధంగా భగవంతుడు బృందావనంలో ఉన్నప్పుడు అది కృష్ణతత్వంగా ఉంటాడు, ప్రేమతత్వం కేవలం. కానీ అదే కృష్ణ ఎప్పుడైతే మథుర ద్వారక వెళ్ళాడు, అది నారాయణ తత్వం అంటే పాలక తత్వం అన్నమాట, ఎగ్జిక్యూటివ్ అథారిటీ. అందుకని అక్కడ శంఖచక్ర గదాపద్మాలు ఉంటాయి. మురళి వాడలేదు ఇంకా, ఒకసారి ఇక్కడికి వెళ్ళినాక మురళి అంత అయిపోయింది, ఎప్పుడు మళ్ళీ వాడలేదు. మురళిని వాడింది కేవలం బృందావనంలోనే, తర్వాత గదా శంఖచక్ర ధనుషులు అవే వాడారు ఎప్పుడు. దానికని భగవంతుడు యదవంశ నాశనం తన చతుర్భుజంలో కలిగజేశానని సూచించుటకు బాహుభి అను పదము రెండు బదులు బహువచనంలో ప్రయోగించబడినని శ్రీల శ్రీధర్ స్వామి తెలియజేది. గోవిందునిగా ఆది కృష్ణుని ఆది రూపం ద్విభుజ రూపమైనను తన అంశమైన చతుర్భుజ నారాయణుని ద్వారా ధరణిపైన భూభారాన్ని తొలగించడానికి అన్ని తన శక్తులను ప్రయోగించాడు. జీవగోస్వామి ప్రకారం ఏమంటాడంటే, జీవగోస్వామి మనందరికీ తెలుసు, మన షడ్గోస్వాములో ఒక ఆచార్యుల వారు, ప్రతి ఒక్క ఆచార్యులకు వాళ్ళ రియలైజేషన్ ఉంటాయి. జీవగోస్వామి వారు ఏమంటారంటే, యదువంశీయులు శ్రీకృష్ణుని నిత్య సహచరులు వాళ్ళు, వాళ్ళు సామాన్యులు గారు, నిజమే. భగవంతుని కృష్ణ యొక్క వంశంలో కానీ అతని కుటుంబీకులుగా జన్మించడానికి ఎంతో భాగ్యం ఉండాలి. సాంబా కానీ వీళ్ళు ఎవరైనా సరే, కుమారులైనా మనుమలైనా సామాన్యులు గారు. వాళ్ళు ఎన్నో జన్మలు చేసిన తపస్సు అనుకోవచ్చు, ఆ నిత్య సహచరులు కావచ్చు, భగవంతుని వాళ్ళు ఎంబడి ఉండే వాళ్ళు ఎప్పుడు. శ్రీ అందుకని ఇలా దేవగోస్వామి అంటే, ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళు భగవంతుని తో విరోధం పెట్టుకున్నారని మనం భావించకూడదు. వాళ్ళు నిత్య భక్తులు. వాళ్ళు ఏ విధంగా అయితే భగవంతుడు శ్రీకృష్ణుడు వృందావనం వదిలి వెళ్ళాక గోపికలు నిరంతరం విరహంతో బాధపడినారు. గోపికల దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 11 సంవత్సరాలు కదా, అంతే. కానీ యదువంశులతోటి 90 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ ఈ భూమిలో 120 సంవత్సరాల వరకు ఉన్నాడు. అందులో 11 సంవత్సరాలు బృందావనంలో, మిగతా సంవత్సరాలని ఇక్కడ యదువంశీయులతో మథురాలో 14-17 ఏళ్ళు ఉంటాడు, తర్వాత ద్వారకు వచ్చేస్తాడు, అంతే. ఇంతవరకు ఎప్పుడు యదువంశులు ఎంబడి ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలతోటి భగవంతుని ఎడలు ఉంటూ ఒకేసారి భగవంతుడు అంతర్ధానం అయిపోతే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, మనస్సు ఎలా ఉంటుంది స్థాయి? భగవంత్ శ్రీల జీవగోస్వాముల వారు ఏమంటారంటే, ఒక భగవంతుడు వెళ్ళిపోయాక వీళ్లకు మనస్సు విచలితమై వారి విరహాన్ని భయించలేక వాళ్ళు భూభారానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లా ప్రవర్తిస్తూ కోపంగా విరహంతో ఉన్నప్పుడు కోపం కూడా రావచ్చు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏ విధంగా ప్రవేశిస్తారో తెలియదు. అందుకని భగవంతుడు తన ఒక లీలను చేస్తూ అందరి వాళ్ళని కూడా తన వెంబడి తీసుకెళ్ళడానికని ఈ విధంగా తన ఇచ్ఛాశక్తితోటే ఈ విధంగా సృష్టించాడు. ఎలా సృష్టించాడంటే ముందు తెలిసిపోతుంది మనకు. సాంబుడు ఎవరు? సాంబా జాంబతి కుమారుడు అన్నాడు. సాధారణుడు కాడు, సాక్షాత్ భగవంతుని కుమారుడు. అలాంటి వాడు మిగతా ఋషులు వెంబడి దుష్ప్రవర్తన ఎలా చేయగలడు? కానీ అది భగవంతుని ఇచ్ఛ మాత్రంగానే. ఏ విధంగా అయితే వైకుంఠంలో జయ విజయలు ఉన్నప్పుడు, చసు కుమారులు వచ్చినప్పుడు, సనక సనాతన సనత్ కుమారులు వచ్చినప్పుడు జయవిధులు వద్దు వెళ్ళడానికి నిరోధించారు కదా. భగవంతుని వైకుంఠంలో ఉన్నప్పుడు అలాంటి భావన ఎలా వస్తుంది? వాళ్ళు చసు కుమారులను గుర్తించలేదా? అది సంభవమా? ఎల్లప్పుడు వచ్చేవాళ్ళు, ప్రథమంగా కాదు. ఒకవేళ ప్రథమసారిగా వచ్చినా సరే, ఎవరైనా సరే వైకుంఠంలోకి ఎవరు వెళ్తారు? ఎవరైతే శత్రుతో భావం ఉందో వైకుంఠానికి వెళ్ళగలరా? అసంభవం కదా. వైకుంఠం అంటే ఎలాంటి చింతన లేదు, నో యాంగ్జైటీ. అలాంటి వాళ్ళు ఎలా వెళ్తారు? అలాంటప్పుడు ఈ చతుష్కుమారులు ఎప్పుడైతే వైకుంఠంలో ప్రవేశించడానికి వెళ్ళారో అప్పుడు జయవిధులు ఎందుకు ఆపు చేశారు? అంత మాత్రాన చసు కుమారులకు ఎవరైతే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యవన్నిటినీ వెళ్ళి ఆత్మరాముల వాళ్ళు అంటే నిత్యం వాళ్ళ భగవంతుని ధ్యానంలో ఆనందం ఉండేవాళ్లకు అకస్మాత్తుగా అంత క్రోధం రావడం ఏమిటి? దానవులుగా జన్మించడానికి శాపించడానికి సమంగా ఎవరైతే జితేంద్రులు అయ్యారో వాళ్ళ కోపం ఎలా వస్తుంది? కానీ ఇదంతా భగవంతుని ఇచ్ఛా ప్రకారం అవుతుంది. శ్రీ ప్రభుల వారు దీని వ్యాఖ్యలో రాస్తారు, 3వ భాగవతంలో జయ విజయల సందర్భంలో. భగవంతుడు ఒక్కోసారి ఎవరితోనే ఆడుకోవాలి, కొట్లాడాలని ఉంటుంది. భగవంతుడు కొట్లాడేది ఎవరు చేస్తారు? కుస్తీ ఎవరు చేస్తారు? ఎవరికి ధైర్యం ఉంది? ఏకోహం ద్వితీయో నాస్తి భగవంతుని సమానం కొట్లాడేవాళ్ళు ఎవరు? భగవంతుని ముందు ఒకసారి పాహిమామని కూర్చుంటారు. మరి ఎలా చేయాలి? ఒకసారి తండ్రికి ఎవరితోనైనా కొద్ది కొట్లాడాలనిపిస్తుంది, వేరే బయటికి వెళ్ళి ఎవరితోనైనా కొట్లాడితే కొట్టితే వాళ్ళు కొడతారు, పోలీస్ కేసు అయిపోతుంది. అందుకని ఏం చేస్తారు, ఇంట్లో చిన్న కొడుకుంటే కొడుకుతోనే బాక్సింగ్ మొదలు పెడతాడు, చేస్తారు కదా, కొడుకుని కొడతాడు, కొడుకు కొడితే మళ్ళీ కొడుతుంటాడు, ఆడుకుంటారు. అదేవిధంగా భగవంతుడికి ఒకసారి తన భక్తులతోటే ఆడుకోవాలని ఉంటుంది. వేరే వాళ్ళతో అభక్తులతోటి కొట్లాడినా ఆడుకున్నా సవ్యంగా ఉండదు. అందుకని భగవంతుని ఇచ్ఛా ప్రకారము జయ విద్యులు ఆ విధంగా ప్రవర్తించాడు అని ప్రపాల వారు ఆ వ్యాఖ్యలో రాస్తారు. నిజమే, లేకుంటే వైకుంఠం ఏంటి, జయ విద్యులు ఆ విధంగా ప్రవర్తించడం ఏంటి? అకస్మాత్తుగా చతుష్కుమారులు ఎవరైతే జితేంద్రులు అయ్యారో అలాంటి వాళ్ళ కోపం రావడం ఏంటి? అది చూడండి, అక్కడ వ్యాఖ్యలు రాస్తారు. ఎప్పుడైతే భగవంతుడు వచ్చి వీళ్ళని గొప్పదానాన్ని చెప్తుంటారో అప్పుడు చతుష్కుమారులకు అనిపిస్తుంది, ఏ మేము తొందరపడి శాపం ఇచ్చామా, భగవంతుడు మనల్ని స్తుతి చేస్తున్నాడే, లేకుండా మాకు ఇండైరెక్ట్గా మనకు చెప్తున్నాడు మీరు తప్పు చేశారని చెప్తున్నాడు. ఇది ఒక భగవంతుని సంకల్పంతో అవుతుంటుంది. సాధారణ మనుషులకు అయితే అహంకారం ఇవన్నీ వస్తుంది. యదువంశులు సాధారణులు గారు, మన సామాన్య సాధారణ మనుషులు అహంకారం ఎందుకు వస్తుంది? దేని గురించి అహంకారం ఉంటుంది? అహంకారం దేని గురించి వస్తుంది? తన శక్తి పైన కానీ, అంతే కదా. మనిషికి అహంకారము శక్తి పైన వస్తుంది, రూపం పైన ఉంటుంది, ఐశ్వర్యం పైన ఉంటుంది, ప్రతాపం పైన అహంకారం వస్తుంది. రూపమే కానీ ఐశ్వర్యం కానీ ఇవన్నీ తన శరీరం పైన ఆధారపడింది. శరీరం అస్థిరం అంటాం, మన ఎముకలు ఎన్నేమంటాం, అస్థి అంటాం కదా లేదా, ఎముకలోను అస్థి అంటారా లేదా? అస్థి అంటే అశాశ్వతమైంది. భాగవతంలో శరీరం యొక్క తత్వాన్ని గురించి మంచిగా వర్ణన చేశారు. ఇది అస్థిస్తంభం స్నాయుబద్ధం మాంసశోణిత లేపనం చర్మావనద్ధం దుర్గంధం పాత్రం మూత్రపురోషితం జరాశోక విపాకర్తం రోగమందిర మాత్రం దుష్పూరం దుర్ధరం దుష్టం సదోషం చణ భంగురం కృమివిద్ భస్మ సంజ్ఞాతం శరీరం ఇత వర్ణితం. ఎందుకు లేదని ఒకటన్నా మంచిగుందా? అస్థిస్తంభం, మెడికల్ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చదవడానికి అస్థి పంజరాలని నిలబెట్టి ఉంటారు. మీరు ఒక్కసారి అకస్మాత్తుగా లోపలికి వెళ్ళి బెదిరిపోతారు. ఎందుకంటే చల్లగా ఒకటిసారి ఏదో భూత ప్రేతాలు వచ్చి నిలబడినట్లు ఉంటుంది. అస్థిస్తంభం మనం అది ఎముకల ఇలా నిలబడినందుకు మనం బాగున్నాం అంతే. అస్థి ఎముకల పైన మొత్తం మాంస శోణిత లేపని, మాంసంతో కవర్ పడితే మాంసము లోపలంతా చాలా మురికిగా ఉంది శరీరంలో. మాంసం మనం ఈ బిల్డింగ్ చేసేప్పుడు పిఓపి చేస్తాం, మైన బాగా పనికి మైకి పైకి ఇప్పుడు కనిపించేది ఇదంతా పిఓపి కదా, లోపల ఎలా ఉంటుంది, బాగుంటుందా, సుందరంగా ఉంటుందా? ఎవరు లోపల నచ్చదు. మన శరీరంలో కూడా మొత్తం మురికే, ఎముకలు ఉన్నాయి, మాంసం ఉంది, చెరివి ఉంది, వీర్యం ఉంది, అంత మురికే. అస్థి స్తంభం మాంస స్నాయుబద్ధం మాంస శోణిత లేపనం, ఇందులో ఏమిది చర్మావనద్ధం, పైన చర్మం ఉంది కనుక సుందరంగా అనిపిస్తుంది. చర్మం లోపల ఎవరు, ఎవరైనా కట్ అవుతే లోపల ఎవరు చూడరు, డాక్టర్లు అద్దరు ఎలా చూస్తారో తెలియదు కట్ చేస్తూ, మనం చూడడం కష్టం. చర్మావనద్ధం దుర్గంధం పాత్రం మూత్ర పురోషితం, ఇందులో శరీరంలో మొత్తం దుర్గంధం ఉంది. తింటాం మన హల్వా తింటాం, బయటకు వచ్చేది ఎలా ఉంటుంది? మన శరీరం నుంచి బయటకు వచ్చేదైనా సుగంధ రహితం సుగంధంగా ఉంటుందా చెప్పండి, ఎక్కడి నుంచి వస్తుంది? అర్థం చేసుకో, మన శరీరంలో ఉన్నదంతా దుర్గంధం, అందుకని మన బయట నుంచి ముక్కు నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా అంతా చెడు వాసన. చరణ్ దుర్గంధం పాత్రం మూత్ర పురోషితం, ఇది ఒక మూత్రానికి ఒక పాత్ర అట, మొత్తం మూత్రాన్ని వేడి బయటకు వస్తే పాత్రలో పెట్టాలి కదా, ఈ పూర్తి శరీరం ఒక పాత్ర. దుర్గం పాత్రం మూత్ర పురుషితం, ఇంకేంటి జరాశోక విపాకర్తం రోగమందిర మాత్రం, ఇది శరీరానికి ఏంటి జరా వృద్ధుల మొత్తము వృద్ధులమైన ఏ పనికి వస్తాము. శరీరం మొత్తం రోగానికి ఒక మందిరం ఇది. దుష్పూరం దుర్ధరం ఇవన్నీ తెలుగు శబ్దాలే. శుద్ధ తెలుగు 80% సంస్కృతమే తెలుగు. దుష్పూరం దుర్ధరం దుష్టం సదోషం చణభంగురం అంటే మొత్తం శరీరం అంతా పూర్తి దోషాలతో యుక్తమైంది. ఇంత అయినా కూడా ఇంకోటి ఏంటి, క్షణభంగురం అశాశ్వతమైంది. కృమివిద్ భస్మ సంజ్ఞాతం, ఒకవేళ శరీరం మన ఆత్మ బయటికి వెళ్ళినాక అలా పెడతామైంది ఎలా ఉంటుంది, పురుగులు వస్తాయి కదా, వస్తాయా లేదా, అందుకని దుర్గంధం వస్తుంది. ఒకవేళ మీరు కాల్ చేస్తే బూడిదైపోతుంది. కృమివిద్ భస్మ సంజ్ఞాతం శరీరం ఇది వర్ణితం. ఏ శరీరం అంట, అస్థిరం స్థిరమాత్రేణ కుతూహం సాధయన్న. అలాంటి అస్థిరమైన శరీరంతోటి స్థిరమైన భక్తి ఎలా సంభవం అవుతుంది? భక్తి అంటే ఏ పార్యం, స్థిరమైన కార్యం ఎలా చేస్తావు? శాశ్వతంగా సామాన్యంగా జనులు ఏమంటారు, నేను ఇక్కడనే ఉంటాను, ఇంత డబ్బును సంపాదించాలి, ఇల్లు కట్టాలి, 10 ఇండ్లు కట్టాలి, వాడు శాశ్వతంగా ఉంటాడు అనుకుంటాడు. నేను 10 రూమ్ల ఇల్లు కట్టుకున్నా, 20 రూమ్ల కట్టుకున్నా, నిద్రపోయేది ఒకటే రూమ్లో, చనిపోయేప్పుడు ఎంత స్థలం కావాలి, 6x3x4 అంతే కదా, అంతేగాని ఎక్కువ కావాలన్నా, పండుకునేది ఒక్కటే బెడ్లో ఉంటుంది, నీ 10 రూమ్లు వేసుకున్నా సరే. ఒక మా ఫ్రెండ్ ఉన్నాడు ఆఫ్రికాలో, 16 రూమ్లో ఇల్లు కట్టుకున్నాడు. ఓ పనికి అఖండ రామాయణం చేశాను, అందరినీ ఇల్లు చేశాను ప్రతి రూమ్లో. నేను అడిగాను, అయ్యా నీ ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నావు కానీ నువ్వు పండుకునేది ఒక్క రూమ్లో ఎందుకు వేస్ట్ చేసుకున్నావు డబ్బు, అరే ఉండాలి అట్లా పెద్ద ఉంటుంది అంటాడు. తర్వాత ఎవరు లేరు, ఒక కొడుకు ఉంటే అతను ఎక్కడో వెళ్ళిపోయాడు, ఒక కూతురు పెళ్ళి వెళ్ళిపోయింది, ఇద్దరు ముసలోళ్ళు వాడి ఉంటారు ఒక రూమ్లో, ఊడ్చే వాళ్ళు కూడా ఉండరు. మన ఆశ, ఇలాంటి ఆశలు భక్తులు కూడా వస్తాయి, బయట వాళ్ళు వస్తాయి. భక్తులు అంటే నిరంతర గురువు ఆధీనంలో ఉంటారు కనుక భక్తులకు ఉండదు భక్తి. అందుకని భక్తి మార్గంలో కూడా ఎల్లప్పుడూ మనం భక్తుల సాంగత్యంలో ఉండాలి, భగవంతుని సేవ చేస్తుండాలి. ఏ సేవ అయినా సరే సేవ సేవనే. అన్నిటికన్నా ఉత్తమమైన సేవ ఊడవడం కడవడం. ఎందుకంటే ఇది చిన్న పని, అటు చిన్న పని అన్నిటికన్నా పెద్ద పని. అమెరికాలో అయినా ఎవరైతే ఊడుస్తారో వాళ్ళందరికీ లెక్చరర్ కన్నా ఎక్కువ డబ్బు దొరుకుతుంది వాళ్ళకు. ఆ పని ఎవరు చేరు కనుక వాళ్ళకి ఎక్కువ డబ్బు వస్తుంది. ఎవరైతే అమెరికా వెళ్తే గల్తీతో తప్పి కూడా ఎయిర్పోర్ట్లో ఎవరికి కూలీ వాళ్ళని వస్తారు, కెన్ ఐ హెల్ప్ యూ అని వాళ్ళని అడుగుద్దండి, పట్టుకుంటే మీరు $80 ఇవ్వాల్సి వస్తుంది. అస్తు అంటే ఇలాంటి అస్థిరమైన శరీరంతో అహంకార మమత వల్లనే ఎవరైనా సావచ్చు, భక్తులు కావచ్చు, యదువంశులైనా సరే అహంకారం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని భాతంలో దేహస్థి మాంస రుద్రోభి మతం త్యతత్వం జాయా సుదాశ సదా మమత విముచ. అంటే ఈ దేహస్థి శరీరం ఇలా ఉంది, దేహస్థి మాంస రుధిరస్ ఇలాంటి దేహం అస్థి ఉంది అనే కెమికల్తోటి, అస్థి అంటేనే అశాశ్వతమైన శరీరం ఇది, దీంతో ఎక్కువతోటి దీని మమత ప్రేమ ఉంచవద్దు. జాయా సుతాజు సుతా మమత విముచ. నా పిల్లలు, నా భార్య, నా తండ్రి, నా అమ్మ, నా చెల్లెలు వీటితోటి ఎక్కువ ప్రేమ ఉంచుకోవద్దు. పశ్చానిశం జగదిదం క్షణ భంగనిశం అహర్నిశం పశ్చా, ఎల్లప్పుడూ ప్రతి క్షణము దీన్ని చూస్తుండే. ఏంటంటే జగత్ ఇదం క్షణభంగనిష్టం, ఇది ప్రపంచం క్షణభంగరమైంది అశాశ్వతమైంది అని ఎప్పుడు ఆలోచిస్తుండాలి. ఎప్పుడు మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో మనం తప్పు చేయము. పాప పనులు డబ్బు సంపాదించే వాళ్ళు ఏంటి, వాళ్ళనుకో శాశ్వతంగా ఉంటారని, కానీ ఎప్పుడవుతారే నేను రేపు చనిపోవచ్చు, ఎందుకు ఇన్న పాపం చేస్తున్నానని ఆలోచిస్తాను. అందుకని ఈ శరీరం క్షణభంగనిష్టం, వైరాగ్య రాశికో భవభక్తి నిష్ట అని. అంటే ఈ విధంగా ఆలోచిస్తూ విరక్తిలో ఉండాలి మనుషులు. మనుష్య జీవితం ఈ విధంగా విరక్తితో ఉంటూ భక్తిలో నిష్ఠులు అయి ఉండాలని భాగవతం చెప్తుంది. అదేవిధంగా వీళ్ళు ఈ యద్వంశులు కూడా భగవంతుని భక్తులు అయినా సరే ఒక్కోసారి ఇంగ్లీష్లో అంటారు ఫ్యామిలియారిటీ బ్రింగ్స్ కాంటెంప్ట్ అని. తెలుగులో ఏమనాలో చెప్పండి ట్రాన్స్లేషన్. విశ్వంబర్ ప్రభు ఎక్కడ ఉన్నారు, గుడ్ ట్రాన్స్లేటర్, నిన్న నిన్న చాలా మంచి చేస్తున్నాను తెలుగు. ఫ్యామిలియారిటీ బ్రింగ్స్ కాంటెంప్ట్ అంటాం కదా. ఎక్కువ మనం సన్నిహితులుగా ఉంటే కొద్దిగా మనకు భేదభావం వస్తుంది అన్నమాట. ఇంగ్లీష్లో అంటారు ఫ్యామిలియారిటీ బ్రింగ్స్ కాంటెంప్ట్ అని. అదేవిధంగా యదువంశులందరూ ఎప్పుడు సన్నిహితులుగా ఉన్నందువల్ల భగవంతుని శక్తి పైన ఓసారి వాళ్లకు ఒక అపనమ్మకంగా అయిపోతుంది. ఆ ఇతనే కదా మా కృష్ణుడే, ఇంగ్లీష్ గాము వాళ్ళ అన్నట్లు ఉంటుంది. మా కృష్ణుడే, మా వంశుడే, మా అన్న మా తమ్ముడే కదా, ఏమవుతుందిలే, మా అన్న కొడుకే అన్నట్లు ఆ భావనతోటి కొద్ది చులకన భావం ఏర్పడుతుంది. అప్పుడు అనర్థం అవుతుంది. అందుకని భగవంతుడు ఇవన్నీ ఆలోచిస్తూ వీళ్లను, భగవంతుడు తన స్వయంగా తన స్వభావానికి వెళ్ళక ముందే వీళ్ళని కూడా తన వెంబడి తీసుకోవాలని ఆలోచిస్తాడు. ఎందుకంటే సమస్త దేవతలు, బ్రహ్మ రుద్రా దేవతల సంబంధ సమస్త దేవతలు వచ్చి భగవంతుని ప్రార్థిస్తారు. ఏ కొన్ని పని కొరకపోతే, ఏ కార్యం నిమిత్తం నువ్వు అవతరించావో ఆ పని అయిపోయింది కనుక ఇప్పుడు మీ లోకానికి దయచేస్తే మేము నిరంతరం మీ దర్శనం చేసుకోవచ్చును అని ప్రార్థించి వెళ్ళిపోయాక ఆ భగవంతుడు ఈ విధంగా ఆలోచిస్తుంటాడు అన్నమాట. ఇక్కడ సమాప్తం చేద్దాం. ఏమన్నా ఆలోచన ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. సమాప్తమా? అందరికీ అర్థమైందా? చాలా మంచిది. రెండు అవస్థల్లో ఈ ప్రశ్నలు ఉండవు. పూర్తిగా అర్థమవుతే ప్రశ్నలు ఉండవు, పూర్తిగా అర్థం కాకుంటే ప్రశ్నలు ఉండవు. మరి ఏది తెలియదు. శ్రీమద్ భాగవత పురాణ్ కీ జయ, జయ శ్రీల ప్రభుపాద్ కీ జయ, అనంత కోటి వైష్ణవ బృంద కీ జయ.